ఇప్పుడు బ్రహ్మకేసి తిరిగాడు. నీకు తలకాయిపోవడమే కాదు, నా వల్ల ఇంకొక శాపం కూడా నీకు వస్తున్నది. నువ్వు చేసిన పని సామాన్యం కాదు, భయంకరమైన అసత్యం. ఈ అసత్యంతో విష్ణువునే మోసగిద్దాం అనుకుంటావా? సమస్త లోకాలకి ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నావు? బ్రహ్మంతటి వాడు అసత్యం ఆడతావా? పోతే పోయింది ఒక తలకాయ అని నేను నిన్ను ఉపేక్షించను, ఇదే నీకు నా శాపం. నాతస్తే సత్కృతిర్లోకే భూయాత్ స్థానోత్సవాధికం. ఈరోజు నుంచి నీకు లోకంలో స్థానం, ఉత్సవం, పూజ ఉండవు. స్థానం అంటే ఏమిటి? దేవాలయం. నీకు దేవాలయములు లేకుండా పోగాక. నీకెవరు గుడులు కట్టరు. గుడులు లేవు కాబట్టి ఏమవుతుంది? పూజ ఉండదు. పూజ ఎప్పుడైతే ఉండదో ఉత్సవాలు ఉండవు. అప్పుడప్పుడు బ్రహ్మోత్సవాలు లేవా? మన శివుణ్ణి ఊరేగించడం, ఉత్సవ ఉత్తులు తిప్పడం, ఇవన్నీ ఉత్సవాలు అంటారు. నీకు గుడి ఉండదు, ఉత్సవం ఉండదు, పూజ ఉండదు. ఈ మూడు ఈరోజు నుంచి నీకు లేకుండా శాపం పెడుతున్నానన్నాడు. పాపం బ్రహ్మగారు కన్నీళ్లు కారుస్తూ శివుడి కాళ్ళ మీద పడిపోయాడు. స్వామి ప్రసీదాద్య మహావిభూతే మన్యే వరం వరదమే శిరస ప్రమోక్షం నమస్తుభ్యం భగవతే బంధవే విశ్వయోనయే సహిష్ణవే సర్వదోషాణాం శంభవే శైలధన్వనే. ప్రభు, నీవు మహామహిమ కలిగిన వాడివి. ఎవడికి తెలుసు నీ మహిమ? ఆద్యంతరహితుడువు నువ్వు. వరాలిచ్చేది నువ్వే, శిక్షించేది నువ్వే. నువ్వు నా తల తెగొట్టడం నాకు ఆనందమే, అదొక వరం కింద భావిస్తున్నాను. ఎందుకని? నీకు ఐదు తలలున్నాయి, నాకు ఐదు తలలున్నాయి. రేపటి నుంచి నేను నాకు శివుళ్ళగా ఐదు తలకాయలు ఉన్నాయని అహంకరిస్తానేమో, అందుకే అనుగ్రహించి ఒక తల తీసేసావు, అసత్యవాడిన తల తీసావు. దీనివల్ల కేవలం చతుర్ముఖాలే ఉంటాయి, అహంకార శిరస్సు నశించింది, అసత్యవాడిన శిరస్సు పోయింది. ఎప్పుడూ పైకున్న తల కొంచెం అహంకారంతో ఉంటుంది, అది అసత్యాలకి నిలయం, అది తీసావు. ఇప్పుడు నాకు వరం ఇచ్చావు ఆ వంకతోటి. నువ్వు భగవంతుడివి, ఆత్మబంధువువి, జగత్తులకి మూలకారకుడివి. నీలా దోషాలు సహించి అనుగ్రహించే శివుడు మరొకడు లేడు. నువ్వు బోళాశంకరుడివి. ఎవడైనా ఎన్ని పాపాలు చేసినా ఒక్క దండం పెడితే, ఇన్ని నీళ్లు చుక్కలు పోస్తే, ఒక్క పువ్వు విసిరితే తక్షణం ఆనందపడిపోతావు. ఆనందపడిపోయి ఏం కావాలన్నా ఇస్తావట. నీ గురించి ఎంతోమంది చెప్పారు, శివుడు బోళాశంకరుడు, ఉట్టి అమాయకుడు, కల్లా కపటం లేనివాడు, తక్షణం అనుగ్రహిస్తాడు, మహాపాపాలను కూడా పరిగణనలోకి తీసుకోడు, మహాపాపాలని తొందరగా తొలగించడంలో శివుణ్ణి మించిన దేవత లేడు. ఇంత ఎందుకండి? కొంటివాడు తెనాలి రామకృష్ణుడు కూడా ఏం చెప్పాడు తెలుసా మీకు? వంకాయ వంటి కోరయు లంకాపతి వైరి వంటి రాజును కలడే, శంకరుని వంటి దైవము పంకజముఖి సీత వంటి పడతియు కలరే. చాలా అందమైన భజన రాశాడు ఆయన. కూరల్లో వంకాయ కూర లాంటి కూర లేదంటే సరిగ్గా ఉండాలి. మంచి గుత్తొంకాయ కూర వండితే కొంతమంది రామరామ గుత్తొంకాయ కూర తింటే మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరి ఎన్నేళ్ళైనా ఆ రుచి అలా లోపల ఉండిపోతుంది. వంకాయ ఇలాంటి కూర లేదు. ఇంకా మహారాజు అంటే రామచంద్రుడే, లంకాపతి అంటే రావణుడు. ఆయన్ని చంపినవాడు ఎవరు? విరోధి, రాముడు. లంకాపతి వైరి వంటి రాజును గలడే. ఈ భూమండలంలో ధర్మాత్ముడు రామో విగ్రహం అని ధర్మ అంటే ఆయనే. రాముడి లాంటి రాజు లేడు. ఇంకా దైవం అంటే శంకరుడే, శంకరుడి లాంటి దైవం లేడు. ఎన్ని పాపాలు చేయండి, బ్రహ్మహత్యా పాపాలు చేసినా నీళ్లు శివలింగం మీద అలా పొయ్యగానే ఆ పాపాలు తొలగిస్తాయట. అందుకే జీవితంలో శివలింగం మీద ఇన్ని నీళ్లు పొయ్యండి అన్నారు. అంత తొందరగా అనుగ్రహించే దైవం మరొకడు లేడు. అందువల్ల శంకరుని వంటి దైవం. ఇక స్త్రీ అంటే పంకజముఖి సీత వంటి పడతీయు కలది. సీతామాత వంటి పవిత్ర స్త్రీ ఉండదు అన్నాడు ఆయన. అటువంటి వాడివి నువ్వు. దోషాలు సహించటంలో నిన్ను మించినవాడు లేడు. మేరుపర్వతం విల్లుగా చేసుకున్న ఒకనొక యుగంలో మంగళస్వరూపుడివి నీవు. నీకు నమస్కరిస్తున్నాను. చంపినా కొట్టినా నరికినా నువ్వే, అన్నీ నువ్వే. నాకు నిన్ను మించిన వాడు లేడు. ఏం చేస్తావో నీ ఇష్టం. పూర్తిగా నాలుగు తలలు కూడా మిగతావి తీసేస్తావా? తీసి నీలో కలుపుకో. అనుగ్రహిస్తావా? అనుగ్రహించు. ఆగ్రహిస్తావా? ఆగ్రహించు. కానీ శరీరం ఉండి ఎవరి చేత పూజలు అందుకోకుండా, గుడి లేకుండా, ఉత్సవం లేకుండా ఉండడం అవమానం. కాబట్టి ఆ శాపాన్ని ఏమైనా మార్పు చెయ్యి, పూర్తిగా శాపాన్ని తిప్పుకోమని అడగను. ఒకసారి శాపం ఇచ్చాక మొత్తం శాపమంతా వెనక్కి ఎలా తీసుకోగలుగుతావు, కాబట్టి అనుగ్రహించవా అన్నాడు. అప్పుడు ఈశ్వరుడు టక్కన జాలిపడిపోయాడు. బ్రహ్మగారు అలా అనగానే, నాయన తొందరపడి శపించాను ఏమనుకోకు, నువ్వు లేకపోతే ఈ భూమి అంతా నాశనం అవుతుంది, ఎందుకంటే నువ్వు సృష్టికర్తవి, సృష్టికర్త లేకపోతే ప్రజల్లో భయం ఉండదు, అది ధర్మం కూడా కాదు. నిజానికి దండార్హుడివైనా ఆ దండనం కేవలం నీ శిరస్సుతోటే పోయింది, నువ్వు పరమ పవిత్రుడు అయిపోయావు ఇప్పుడు. అయినా నువ్వు మా బిడ్డవి, విష్ణువు యొక్క బొడ్డులోంచి పుట్టిన పవిత్రుడివి, నీ మీద నాకు కోపం ఉంటుందా? ఇప్పుడు నీకు ఒక శాపం ఇచ్చానని చెప్పాను కదా, ఏమిటా శాపం? నీకు గుడి ఉండదు, ఉత్సవం ఉండదు, పూజ ఉండదు, కానీ ఇప్పుడు ఈ శాపానికి మార్పు చేస్తున్నాను, ఎవరికీ లేని గొప్ప వరం ఇస్తున్నాను. ఏమిటా వరం? ఏ యజ్ఞంలో అయినా మొదటి స్థానం నీదే, ఎవరైనా మొట్టమొదట బ్రహ్మకే ఆహుతులు ఇవ్వాలి, బ్రహ్మని పూజించాకే తక్కిన వాళ్ళని పూజించాలి, కాబట్టి ప్రథమ స్థానం నీది. యజ్ఞములు ఎవరు చేసినా వాళ్ళని బ్రహ్మనే పిలుస్తారు. నీకు గుడి ఉండదు, పూజ ఉండదు, కానీ నీ పేరు ప్రపంచంలో నిత్యం మారుమోగిపోతుంది. ఎలాగో చెబుతా విను, యజ్ఞం చేసిన వాడిని ఆహా ఆయన బ్రహ్మాండి, యజ్ఞ బ్రహ్మ అంటారు. పౌరోహిత్యం చేసిన వాడిని బ్రహ్మగారు వచ్చారండి అంటారు. అదే అపరకర్మలు చేయించేవాడిని అపరబ్రహ్మ అంటారు. ఈ విధంగా నీ పేరుతోటే వాళ్ళు ప్రసిద్ధికి ఎక్కుదురుగాక, నీ బ్రహ్మస్థానం శాశ్వతంగా పవిత్రంగా ఉండుగాక. ఎవరికైనా ఆనందం వస్తే నిన్నే తలుచుకుందురుగాక. అందుకే ఎవరికైనా ఆనందం వస్తే ఉంటారు బ్రహ్మానందం అంటారు, శివానందం విష్ణానందం అంటారు. ఎవరికైనా ఏదన్నా పని నచ్చితే ఎలా ఉంది, బ్రహ్మాండంగా ఉందంటాడు. ఆ రకంగా మళ్ళీ నిన్ను తలుచుకుందురుగాక. ఈ విధంగా అన్నిటిలో అది ఇది కదట. చివరికి ఎవరన్నా రాక్షస కృత్యాలు చేస్తే బ్రహ్మరాక్షసుడు అంటారు. అక్కడ కూడా బ్రహ్మరాక్షసుడే, శివరాక్షసుడు విష్ణు రాక్షసుడు అంటారు. ఆఖరికి చెవుడు వచ్చినా బ్రహ్మ చెవుడురా వీడికి అంటారు తప్ప శివుడు చెవుడురా విష్ణు చెవుడురా అంటారు. ఇలా నిత్యం నిన్ను తలుచుకోకుండా ప్రజలకు పని అవ్వదు. చూడండి నిజంగా బ్రహ్మగారికి ఎంత వరం ఇచ్చాడు ఆయన. అందుకే ఆ రోజు నుంచి బ్రహ్మశ్రీ అంటున్నారు పద్మాగర్ గారిని, శివశ్రీ అన్నారా. అక్కడ కూడా చివరికి నాకు బ్రహ్మే. ఎవరన్నా ఏ కార్యక్రమం చేసినా ఈయన బ్రహ్మగారు అంటారు, అపర బ్రహ్మగారు అంటారు, యజ్ఞ బ్రహ్మాండి అంటారు. ఏం పని బాగుంటే బ్రహ్మాండంగా ఉందంటారు, ఆనందం కలిగితే బ్రహ్మానందం అంటారు. ఆఖరికి కైవల్యం బ్రహ్మత్వం పొందాడంటారు. జ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానం అంటారు, గుర్తుపెట్టుకోండి, బ్రహ్మజ్ఞానం అనే పిలుస్తారు జ్ఞానాన్ని కూడా. పాపాత్ముడి బ్రహ్మరాక్షసుడు అంటారు. ఇలా అన్ని విషయాలలో నీ పేరు బాగా మారుమోగిపోగాక. నువ్వు కనపడవు కానీ నీ పేరు అందరికీ తెలియకుండా అందరిలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు గుళ్ళో రేపు పొద్దున శివాభిషేకం చేయించారనుకోండి, నిజంగా హాయిగా శివాలయంలో మహానుభావులు అర్చకులు అభిషేకం చేస్తూ ఉంటే అభిషేకం బాగున్నాక బ్రహ్మాండంగా చేయించారంటారా మీరు, శివాండంగా చేయించారంటారా? బ్రహ్మాండంగా చేయించారంటారా? బ్రహ్మగారికి దక్షిణ ఇవ్వండినే అంటారు. ఆయన కూడా దక్షిణ గుచ్చుకున్నాక చక్కగా మీరందరూ తలో 2000 నోటు ఇస్తే బ్రహ్మాండమైన దక్షిణ ఇచ్చారండి అంటారు ఆనందంగా. ఈ విధంగా నిరంతరం బ్రహ్మ 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 అనే శబ్దం వాగు ఆ ప్రపంచంలో అందరి నాలుకల మీద ఉండుగాక. ఇక గుడి అడిగేవు కనుక నీకోసం అరుదుగా 1-2 చోట్ల నీకు గుడి ఉండుగాక అన్నాడు. అందుకే పుష్కరంలో రాజస్థాన్లో పుష్కరం అని ఉంటుంది అజ్మీర్ దగ్గర, అక్కడ బ్రహ్మగారికి గుడి ఉన్నది. మొదటి గుడి అక్కడ ఏర్పాటు చేశారు. రేపు పుష్కరాలు 4వ తారీఖు నుంచి మొదలవుతున్నాయి, అవునా? 4వ తారీఖు అర్ధరాత్రి నుంచి మొదలయ్యి వరుసగా 12 రోజులు పుష్కరాలు. ఆ పుష్కరాలు జరిగే స్థలం, మొట్టమొదటి స్థలం పుష్కర క్షేత్రం. ఆ స్థలం రాజస్థాన్లో ఉంది. ఆ ఊరికి అజమీర్ అని పేరు. అజ అంటే బ్రహ్మ, అజమిరము అంటే బ్రహ్మగారికి కట్టబడిన మొదటి గుడి అని అర్థం. అది రాజస్థాన్ భాషలో అజమిరం, అది అజమీర్ అయింది. అదే పక్కనే పుష్కరం, అవునా? అక్కడికి వెళ్ళండి, పుష్కరాల్లో స్నానం చేయండి. 5, 6 తారీఖుల్లో నేను నవంబర్లో అక్కడ ఉపన్యాసం చెబుతున్నాను. వీరుంటే స్నానానికి వచ్చినాడు, 2 రోజులు అయితే నా దర్శనం కూడా అవుతుంది, నా పురాణం కూడా వినచ్చు. అద్భుతమైన స్థలం. అక్కడ మొదట శివుడి యొక్క అనుగ్రహంతో బ్రహ్మకి గుడి ఏర్పడింది. ఆ తర్వాత ఇక్కడే గుంటూరు జిల్లాలో చేబ్రోలని ఉంటుంది, అక్కడ కూడా మళ్ళీ శివుడి అనుగ్రహంతో ఎక్కడో ఉత్తర భారతంలోనే కాక దక్షిణ భారతంలో కూడా గుడి ఉన్నది. 3వ గుడి కాశ్మీర్లో ఉండేది. ఆ గుడి కలియుగంలో లుప్తమైపోయింది. ఒక్క శక్తిపీఠం మాత్రం, సరస్వతీ పీఠం మాత్రం మొన్న మేము లాస్ట్ ఇయర్ వెళ్ళాం, మా అదృష్టవశాత్తు 2017లో వెళ్ళాం. లాస్ట్ ఇయర్ కాదు, 2017లో మా అదృష్టవశాత్తు అప్పుడే అక్కడికి హోమ్ మినిస్టర్ రావడం, సుష్మా స్వరాజ్ గారు రావడం, దాంతో మంచి భద్రత మధ్యలో మేము సెగపువ్వు ఆడకుండా అంతా తిరిగి సింధులో కూడా స్నానం చేసి వచ్చాం. అక్కడ కూడా బ్రహ్మగారి ఆలయం శంకరులు వారు చూశారు. ఇప్పుడు కాశ్మీర శక్తిపీఠం సర్వజ్ఞపీఠం మళ్ళీ హాయిగా మిలిటరీ వాళ్ళ చేతిలో ఉందిగా తెలుసుగా మీకు, కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మిలిటరీ వాళ్ళు దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. కొద్ది రోజులకి మిలిటరీ ఎక్కర్లా, మళ్ళీ చక్కగా అక్కడున్న కాశ్మీర పండితుల చేతిలో పెడుతున్నారు. దానిని అర్చనలు జరుగుతాయి. ఇది కేవలం రాబోయే ఒక ఏడాదిలోపే జరుగుతుంది. మనలాంటి వాళ్ళందరికీ మా మనస్సులు చెబుతున్నాయి, మా మనస్సు చెప్పిందంటే అలా జరుగుతుంది. పీఠాధిపతులు అందరూ ఏకకాలంలో ఒప్పుకున్నారు. ఇది భారతదేశానికి ఒక గర్వించవలసిన అపూర్వమైన కాలం అన్నమాట. ఏమంటే ఇన్ని పురాణాలు జరుగుతుంటే, ఇంతమంది ఇలా ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే, వేదసభలు జరుగుతుంటే, జగద్గురువులు ఆశీర్వచనం ఉంటే, మళ్ళీ పూర్వవైభవము హైందవానికి వస్తుంది, వేదమతం పునఃప్రతిష్టాపన అవుతుంది, పరమాత్ముడు అన్ని రకాలుగా మనల్ని అనుగ్రహిస్తాడు. భవిష్య పురాణంలో చెప్పాడు, ఏమనో తెలిసిన కొంతకాలానికి మళ్ళీ భారతదేశం ప్రపంచాన్ని ఏలుతుంది. ఈ విధంగా ఆయన అరుదైన ఆలయములు తప్ప ఆలయాలు ఉండవు కానీ నీ పేరు మారుమోగుతుందని వరం ఇచ్చాడు. అన్ని చోట్ల అగ్రస్థానం నీదన్నాడు. ఇప్పుడు బ్రహ్మగారికి శిక్ష రక్ష అయిపోయిందిగా, ఇప్పుడు కేతక పుష్పం కేసి తిరిగాడు. రే రే కేతక దుష్టస్థం శఠదోరమితో వ్రజ మమాపి ప్రేమతే పుష్పే మా భూత్ పూజా పరం. ఓసి కేతక పుష్పమా, మొగలి పువ్వా, ఎంత మోసం చేసేవే నువ్వు. బ్రహ్మగారు అసత్యం ఆడమన్నాడు అనుకో, నువ్వు మాత్రం అసత్యం ఆడాలా? నా శిరస్సు మీద ఉన్నదానివి ఈ అసత్యానికి పాల్పడతావా? ఇదే నీకు నా శాపం. ఈ రోజు నుంచి నువ్వు నా పూజకి పనికిరావు. పో, నా తల మీద నిన్నుంచరు, శివలింగం మీద నిన్నుంచితే ఆ పూజ సర్వనాశనం కింద లెక్క. నాకు ఈ రోజు నుంచి నువ్వు పనికిరావు, నా పూజకి పనికిరావు, పో అన్నాడు ఆయన. రెండు కారణములతో చెప్పాడు ఆయన. ఒకసారి సంపెంగని చెప్పించాడు, కేతకాన్ని చెప్పించాడు. శివపురాణంలో మళ్ళీ వస్తుంది, ఇంకోసారి అప్పుడు చెబుతాను. చంపకం కేతకం హిత్వాత్వన్యం సర్వం సమర్పయేత్. సంపంగి పువ్వు, మొగలి పువ్వు ఈ రెండింటిని హిత్వా విడిచిపెట్టి అన్యం సర్వం సమర్పయేత్. ఇంకా ఏ పువ్వునే వచ్చట శివుడికి, శివపురాణం చెప్పింది. దాన్ని నమ్మమంటే నేనేం చేయలేను, కానీ ఇది శివపురాణం. శివుడు చెప్పాడు, శివపురాణం చెప్పింది, అది నమ్మాలి. వ్యాసుడు చెప్పాడు. ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, అటు సూర్యుడు ఇటు పొడిచినా అమ్మవారికి సంపంగివ్వండి, కానీ అయ్యవారికి అక్కడ సంపంగి లేదు. తెలియక కొంతమంది ఏదో చంపకం పుష్పం సమర్పయామి అనే పదం చేర్చారట. అది వేద సమ్మతం కాదట. చంపకము కేతకము ఈ రెండు విడిచి ఇంకా ఏ పువ్వైనా నాకు ఇవ్వచ్చు అన్నాడు ఆయన. ఈ విధంగా నువ్వు నా పూజకి పనికిరావు అనగానే పాపం కేతకం కూడా ఏడుస్తూ బ్రహ్మలాగే కాళ్ళు పట్టుకుని ఏడ్చింది. నమస్తే నాథమే జన్మ నిష్ఫలం భవదాజ్ఞయా సఫలం క్రియతాం తాత క్షమ్యతాం మమ కిల్బిషం జ్ఞానాజ్ఞానకృతం పాపం నాశయత్యేవ తే స్మృతి. మేము ఏవో పువ్వులు, చెట్ల నుంచి పుట్టిన వాళ్ళం, అలా పుట్టి పుట్టగానే చచ్చిపోతూ ఉంటాం మేము. మా బతుకే తక్కువ, పువ్వుల యొక్క బ్రతుకు అల్పమైన బ్రతుకు, మానవుల్లో ఎక్కువ కాలం బ్రతకం. అందున నాలాంటి కేతక పుష్పాలు ఎక్కడుంటాయో కూడా తెలియవు, తక్కువ దొరుకుతాయి. మొగలి పువ్వులు దొరక్క దొరక్క ఒక్క మొగలి పువ్వు దొరికితే దాన్ని ఎవడో నీ నెత్తి మీద పెడితే నువ్వు స్వీకరించావు, కరుణామూర్తివి. ఇవాళ బ్రహ్మగారి మాట కాదనలేక తెలుసో తెలియకో పాపాన్ని చేశాను. జ్ఞానం వల్ల కానీ అజ్ఞానం వల్ల కానీ ఏదన్నా పాపం చేసిన వాడు నమశివాయ అంటే ఆ పాపం నుంచి విముక్తి పొందుతాడని శాస్త్రాలు చెబుతున్నాయి. అటువంటిది కేవలం నమశివాయ అని నీ నామమును మంత్రమును ఉచ్చరిస్తేనే పాపాలు పోతే, నిన్ను స్మరిస్తేనే పాపాలు పోతే, నిన్ను దర్శిస్తే ఇంకా ఆ వ్యక్తికి పాపం ఉంటుందా? నేను ఇప్పుడు నిన్ను చూశాను కూడా, ఇంకా నా దగ్గర అసత్య దోషం ఎలా ఉంటుంది? బలి అడిగిందండో. తాదృశే త్వయి దృష్టే మే అంటే నాకు త్వయి నీ యందు దృష్టే దృష్టి ఉంటే పాపం ఎలా ఉంటుంది? నేను నిన్ను చూశానయ్యా, ఇప్పుడు కళ్ళారా శివుని యొక్క మంగళ రూపం చూశాను. శివుణ్ణి స్మరిస్తేనే పాపాలు పోతాయి కదా, ఇంకా దర్శిస్తే స్పృశిస్తే పాపం ఉంటుందా? నేను నీ నెత్తిమించి కింద పడ్డాను అంటే నిన్ను ముట్టుకున్నాను, ఇప్పుడు నిన్ను దర్శించాను స్మరించాను, ఇంకా పాపం ఉంటుందా? అలా అయితే రేపటి నుంచి ఈ జనాలందరూ నిన్ను ఎందుకు తలుచుకోవడం, నీ లింగం ఎందుకు చూడడం, నిన్ను తలుచుకోవడం ఎందుకు, నీ కథ ఎందుకు వెళ్ళడం అంది. అది అమ్మో గట్టిగా ఎసరు పెట్టింది శివుడికి. శివుడే మజాక, శివుడు నెత్తి మీద ఉన్నాక ఎవరికైనా తెలివితేటలు వస్తాయట. దీనికి చాలా తెలివితేటలు వచ్చాయి కదండి. ఇప్పుడు ఈ కేతకానికి మంచి లాజిక్ అడిగింది, నేను నెత్తి మీద ఉన్నాను అంటే నేను ముట్టుకున్నాను, ఇప్పుడు నేను దర్శించాను, శివశివాన్ని నేను స్మరించాను, శివశివ అన్నవాడికి పాపాలు పోతాయి, ఆపై ముట్టుకున్నవాడికి పూర్తిగా పాపాలు పోతాయి, చూసిన వాడికి పునర్జన్మ ఉండదు, ఇప్పుడు నేను పాపం చేసినట్ట చేయనట్ట, నాకు మోక్షమా శాపమా అనగానే అబ్బా నువ్వెంత గొప్ప మాట అన్నావే, కాకపోతే శాపం ఇచ్చాను కనుక వెనక్కి తిప్పుకోను, కానీ ఆ శాపాన్ని ప్రత్యేకమైనటువంటి పూజగా మారుస్తాను, నువ్వు నా శిరస్సు మీద ఉండద్దు, లింగం మీద నిన్ను పెట్టకూడదు, కానీ నీకు ఒక అద్భుతమైన వరం ఇస్తున్నాను అన్నాడు. ఇదేమిటో తెలుసా? ఇప్పుడు శివరాత్రి వచ్చినప్పుడు పందిళ్లలో నిన్ను పూజిస్తారు, ఆ పందిట్లో శివలింగం పెట్టి పైన పందిరేస్తారు కదా, ఆ పందిరి పైన నా శివలింగానికి పైన ఉన్న పందిరి మీద మొగలి పువ్వు పెట్టి కింద శివలింగం పెట్టి అభిషేకం చేసిన వాడికి ఒకసారి అభిషేకం చేస్తే కోటిసార్లు అభిషేకం చేసిన మహాఫలితం ఇస్తానని వరం ఇచ్చాడు. ఇప్పుడు ఏమైంది, నా నెత్తి మీద కంటే నెత్తి నెత్తి మీద ఉన్నట్టుగా ఉంటావు, ఇంకా నెత్తి మీద దేవతలా పెట్టుకున్నాను అని వరం ఇచ్చాడు. అందుకే పూర్వకాలంలో సామూహికంగా పందిళ్ల కింద లేక శామియానాల కింద శివలింగాన్ని పెట్టి పూజించేటప్పుడు సరిగ్గా శివలింగం ఎక్కడుందో అక్కడ పందిరి పైభాగంలో ఒక మొగలి రేకు పెట్టేవారు. అలా పెడితే ఆ పువ్వు పెట్టడం వల్ల కింద ఉన్న శివలింగానికి మనం చేసే పూజలు కోటి రెట్లు మహాఫలితం ఇస్తాయట, అనంత ఫలితం ఇస్తాయన్నమాట. తద్వారా కేతకాన్ని నెత్తి మీద పెట్టుకున్నట్టు అయ్యింది. ఈరోజు నుంచి నా పందిట్లో నువ్వు ఉండు, పందిరికి పైభాగంలో ఉండు, ప్రజల్ని అనుగ్రహించు, నీకు ఏ పాపం లేదు, దోషం లేదు, ఒక్క నెత్తి మీద మాత్రం పెట్టుకోకూడదని శాపం పెట్టాను కనుక ఆ శాపం వెనక్కి తిప్పుకోకూడదు కనుక ఈ వరం ఇస్తున్నాను. తర్వాత శివుణ్ణి ఎప్పుడప్పుడు ఉత్సవ మూర్తులు ఊరేగిస్తారు కదా పల్లకీల్లో, ఆ పల్లకీ పైన కనుక ఒక్క మొగలి రేకు పెడితే ఆ ఊరేగింపు కైలాసములో ఊరేగింపు చేసినంత మహాఫలితం ఇస్తుందని వరం ఇచ్చాడు. అందుకే అప్పటి నుంచి పల్లకీలో శివ పార్వతుల యొక్క ఉత్సవ మూర్తులను పెట్టి ఊరేగిస్తున్నప్పుడు పైన ఒక మొగలి పెట్టేవారు. తర్వాత ఇంకోటి ఏం చెప్పాడు, 90 వితాన వ్యాజేన మభోపరి భవిష్యసి ఛత్ర రూపేణ అన్నాడు. నా గొడుగు, శివుడికి కూడా గొడుగు పెడతారు ఛత్రం ధారయామని, గొడుగు మీద నిన్ను పెట్టి ఆ గొడుగు నా నెత్తి మీద పెడితే అటువంటి వాళ్ళకి శివాలయం కట్టించిన ఫలితం ఇస్తాను, తద్వారా గొడుగు మీద ఎప్పుడూ నువ్వు ఉంటావన్నాడు. అందుకని అప్పటి నుంచి ఏం చేసేవారట, శివుడికి ఎప్పుడు ఛత్రధారణ చేసినా ఛత్రం మీద ఒక మొగలి రేకు పెట్టేవారు. శివుడి పల్లకీలో ఊరేగించేటప్పుడు పల్లకీ పైన మొగలి రేకు పెట్టేవారు. శివుడికి పందిరి వేసి ఆ పందిరి కింద శివలింగాన్ని అభిషేకించేటప్పుడు శివ విగ్రహాన్ని పూజించేటప్పుడు ఆ పందిరి పైభాగంలో ఒక మొగలి రేకు పెట్టేవారు. ఇలా పెట్టడం వల్ల ఆ పూజా ఫలితం అనంతమై మనకి లభిస్తుంది. ఈ విధంగా బ్రహ్మని అనుగ్రహించాడు, కేతకాన్ని అనుగ్రహించాడు. ఇప్పుడు మహానుభావురాలు ఉందిగా పక్కన, ఎవరు సురభి కామధేనువుకేసి తిరిగాడు. కామధేనువా, నీలో సగం పుణ్యం సగం పాపం ఉన్నది, తలకాయతో అసత్యమాడి తోకతో లేదన్నావు గనక ఈరోజు నుంచి నీ తల అపవిత్రం, తోక పుణ్యభాగం అని నేను తీర్మానిస్తున్నాను. గోదానం చేసేటప్పుడు తోకనే చేతిలో పెడితేనే దానం చేసిన ఫలితం వస్తుంది. ప్రదక్షిణ చేసేటప్పుడు పృష్ఠభాగం నుంచి వెనక భాగం నుంచే ప్రదక్షిణ చేయాలి. పూజ ఎప్పుడు వెనక భాగంలో పృష్ఠభాగంలో అటు ఇటు అంటే గోవు యొక్క పిరుదులకి రెండు వైపులా కాస్త పసుపు కుంకుమ పెట్టి, అయ్యా ఈ మాట అన్నాను అనుకోకండి, ఈ రోజు నుంచి మీరు పసుపు కుంకాలతో పూజ చేయకండి ఆవులకి. ఇప్పుడు వచ్చే పసుపు కుంకుమలు కెమికల్స్, ఇళ్లల్లో కొట్టిన పసుపుతోటే మనం చెయ్యాలి. పసుపు కొమ్ములు పండించి అవి కొని పట్టుకొచ్చి దంచి ఆ పసుపు అయితేనే గోవులకి రాయండి, ఆ కుంకుమ అయితేనే పుయ్యండి. భయంకరమైన కెమికల్స్, ఆకుపచ్చగా కనపడుతున్నాయి, అవి రంగులండి బాబు అవి. ఈ మధ్యన గురు పూర్ణిమ నాడు హైదరాబాద్లో నా శిష్యులు కొన్ని వందల మంది వచ్చి అక్కడ హైదరాబాద్లో నాకు హత్య చేశారు. ఆ చేయటంలో ఎవరో పసుపు పట్టుకొచ్చి రాశారు. పసుపు పట్టుకొచ్చి రాసిన 3 రోజుల తర్వాత మొత్తం చర్మం అంతా పావుకు పుసు ఊడిపోయినట్టు ఊడిపోయిందంటే బంగారం లాంటిది నా చర్మం, నా చర్మం నా పాదాలు తామర పువ్వుల్లో ఉంటాయి. అటువంటిది ఈ దిక్కుమాల పసుపు దెబ్బకి 3 రోజులు 4 రోజులు ఒకటే అమ్మంట. కాబట్టి ఆ రోజు నుంచి పసుపు ఎవరన్నా పట్టుకొస్తే అడిగిపోతాం అన్నట్టు. పసుపుల్లో అలా తయారైపోతే ఎలాగండి, కారం కల్తీ, పసుపు కల్తీ, కుంకుమ కల్తీ, గడ్డి కల్తీ, ఫుడ్ కల్తీ, ఇవన్నీ ఒకట వేసవకాలంలో మామిడి పళ్ళు తింటే మంట, ఎవడన్నా అరటి పండు ఇస్తే తింటే గొంతుకు మంట, అన్నం చూస్తే చైనా బియ్యంట, అవి ప్లాస్టిక్ బియ్యంట, అవి ఉడక గెదగెదలాడిపోతున్నాం, తెల్లలేక కిందకి తెగలేక మంట. ఇంకా అన్నీ కల్తీ అయితే ప్రతి శాల్తీ కల్తీ, మనుషులు మనస్సులు కల్తీ, ఎదురుకుండా వచ్చి ఇలా అన్నం పెట్టి బయటికి అండం. ఈ రకమైన మనుషులతో ఎలా బతుకుతామా కలియుగంలో అనిపిస్తుంది. ఒక్క శివుడు మాత్రమే కల్తీ లేని మహానుభావుడు, పంచదార కల్తీ ఆయన, తీయగా ఉంటాడు ఆ పరమాత్ముడు. ఎందుకని చెప్తున్నానంటే, గోవు పృష్ఠభాగానికి పూజించండి అని నేను పొరపాటు చెప్పానా, రేపటి నుంచి వెళ్ళిపోయి వాటికో రాసేస్తారు పసుపు, ఇక అక్కడి వాటికి ఏమో చర్మం ఊడిపోతుంది. గోవులకి అలాంటి పసుపులు పోయకుండా అందరూ వెళ్ళి పసుపు పూసేస్తే, అవి కూడా జీవులు కదటండి, ఆకారం ధరించేయి, అవి ఎంత పుణ్య పదార్థాలైనా అవి కూడా జీవులు, అది దృష్టిలో పెట్టుకుని హింసించకండి. ఇక మూత్రం మంచిదన్నంట, తోకెత్తి పొయ్యి తల్లో పొయ్యి అని ప్రాణం తీసేస్తే బలాత్కారంగా పోయిస్తామా, మూత్రం బలాత్కారంగా పేడ వేయిస్తావా, దానికి చావుబట్టి చెవులు మూసేస్తామా. కాబట్టి హింసించకుండా పూజించండి. ఈ మానవులంత విచిత్రమైన ప్రాణులు ఎక్కడా ఉండరు. ఏ మర్రి చెట్టు దగ్గర బిలవృక్షం దగ్గర దీపం పెట్టచ్చు అన్నావా, ఆ బిలవృక్షం కాలిపోయేదా కదా, నిండా దీపాలు పెట్టి చంపేస్తారు. ఎన్ని బిలవృక్షాలు చచ్చిపోతున్నాయో ఇలాగ, ఎన్ని మర్రి చెట్లు చచ్చిపోతున్నాయో. ఆ మర్రి చెట్టు చుట్టూ ఎంత ఎత్తు చప్టా కట్టించారు మన గుళ్ళో, ఆ చప్టా కట్టిస్తే ఆ లోపలికి స్టూలేసుకి ఎక్కి మరి అందులో దీపం పెడుతుందో కాబట్టి. ఇంకేం చెబుతాం వాళ్ళని, ఆ చెట్టు చచ్చిపోవాలా. అజ్ఞానం విడిచిపెట్టి జ్ఞానభక్తితో ఉండాలి. ఏది ఏమైనా గోమాత, నీకు వెనక భాగం పవిత్రం, ముందు భాగం అపవిత్రం. లేవగానే ముందు నీ వెనక భాగం చూస్తే శుభం కలుగ్గాక, శిరభాగం శిరోభాగం అపవిత్రం అన్నాడు. అందుకే ఎప్పుడు కూడా గోపూజ వెనకే చేస్తారు, దానం కూడా తోకనే చేతిలో పెట్టి చేస్తారు. గోమూత్రం, గోక్షీరం, గోమయం అన్ని వెనక నుంచి వస్తాయి కదా, ముందు నుంచి తీరిగా పాలు. కాబట్టి ఇవన్నీ వెనక వైపు ఉన్నవన్నీ పవిత్రములు సుమాని వరం ఇచ్చాడు. ఇలా గోమాతకు కూడా వరం ఇచ్చాడు. ఆ తర్వాత చెప్పాడు, ఇప్పుడు నాయనలారా ఇదే కాల ప్రభావం అంటే పరమ పవిత్రమైన శాంతాన్ని లోకానికి అందించడం కోసం నేను చేసిన ఈ ప్రయత్నంలో భాగంగా అసత్యమాడిన వాళ్ళు, పాపాలు చేసిన వాళ్ళకి శిక్ష ఇచ్చాను అనగా, ప్రభు మమ్మల్ని అనుగ్రహించావు, ముందు నీ పూజ చేస్తాం అని బ్రహ్మ విష్ణువు సురభి ఈ పుష్పాలు తక్కినటువంటి దేవతలు ఒక అద్భుతమైన ఆసనం పట్టుకొచ్చారు. ఇదమిదం ఆసనం అని ఆసనం మీద కూర్చోబెట్టారు మహాత్ముడి పరమేశ్వరుడిని అమ్మవారితో పాటు. మంచి అపూర్వమైన వస్తువులు, ఈ ప్రపంచంలో ఎక్కడా ఎప్పుడూ ఎవరూ చూడలేని గొప్ప వస్తువులతో పరమాత్మని పూజించారు. ఛత్రం ఇచ్చారు, చామరం ఇచ్చారు, హారాలు, కాళ్ళకి పెట్టుకునే నూపురములు, భుజకీర్తులు, కిరీటం, మణికుండలాలు, మంచి యజ్ఞోపవేతం, ఉత్తరీయం, ఇంకా సువర్ణ సువర్ణంతో తయారు చేయబడిన క్షౌమ వస్త్రాలు అంటే పట్టు వస్త్రాలు, పూలమాలలు, ఉంగరాలు, పుష్పాలు, తాంబూలం, కర్పూరం, ధూపం, దీపం ఇవన్నీ ఆయనకి ఇచ్చారు. అప్పుడు ఆ స్వామివారు ఇంత విలువైన వస్తువులు నాకు ఇచ్చారు, నేను ఒక గొప్ప పరంపర సృష్టిస్తున్నాను, ఎవరైనా గొప్పవాళ్ళకి మంచి మంచి వస్తువులు ఇస్తే అవన్నీ వాడే పట్టుకుపోకుండా కొన్ని ఇతరులకు ఇవ్వాలి, భక్తులకి. ఇప్పుడు ఎవరన్నా పట్టుకొచ్చి పళ్ళు పట్టుకొస్తే మొత్తం పళ్ళన్నీ వీడు బస్తాలకు వేసి తీసుకుపోకూడదు, అందుకే వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు పండు ఇచ్చేస్తున్నది కారణం అది. అలాగే నేను ఈ వస్తువులు మీ అందరికీ తలకొట్టి ఇస్తున్నాను అని కౌస్తుభమణి విష్ణువుకి, యజ్ఞోపవేతం బ్రహ్మకి, కిరీటాన్ని ఇంద్రునికి, అగ్నిదేవుడికి దండాన్ని, ఇలా ఒక్కొక్కడికి ఒక్కొక్క వస్తువు కానుకగా ఇచ్చేసేట. తద్వస్త్వఖిలమీసోపి పారంపర్య చికీర్షయ సభ్యానాం ప్రదదౌ హృష్ట పృథక్తత్త యథాక్రమం. ఇతరులకు తమ సన్మాన వస్తువులు ఇవ్వాలి అనే ఒక పరంపర చాటడం కోసం, ఇచ్చేసిన వస్తువులని పట్టుకుపోకుండా ఇతరులకు ఇవ్వాలని చెప్పడం కోసం తనకొచ్చిన కానుకలు అందరికీ తలకోటి పంచిపెట్టేశాడు. ఆయన క్రమక్రమంగా సభ్యులందరికీ ఇచ్చాడు. దేవతలు వాటిని పుచ్చుకోవడానికి పరుగు పరుగులు వచ్చేసారు, నాకంటే నాకని వాళ్ళు వచ్చేశారట. శివుడి దగ్గర ఉన్న వస్తువులు కదా, మళ్ళీ దొరుకుతాయో లేవో అనని స్వస్తి అనగానే జనాలు ఢామ్ ఢామని పక్వాన్ని తోసుకొచ్చి పడిపోరు మీద అలా పడ్డారట, కోలాహలం రేగింది. అప్పుడు బ్రహ్మ విష్ణువులు చిరునవ్వు నవ్వి క్రమ పద్ధతిలో రెండనగానే దేవతలు కనుక టక్కున ఒక ఆర్డర్లో మళ్ళీ వచ్చారట. ఆపై ఈశ్వరుడు అందరూ వింటూ ఉండగా బ్రహ్మకేసి విష్ణువుకేసి తిరిగి ఇలా అన్నాడు, కుమారులారా, బ్రహ్మ విష్ణువాది దేవతలారా, మీరు చేసిన పూజకి బ్రహ్మానందం పొందాను, ఈరోజు చాలా గొప్పది, సరిగ్గా సంవత్సరం క్రితం ఇదో రోజున నేను ఒక అగ్నిస్తంభ రూపం ధరించాను. మళ్ళీ సరిగ్గా ఈనాటికి అదే తిథి వచ్చింది. ఇది మాఘమాసం, రాత్రివేళ చతుర్దశి అనే తిథి ఉన్నది. ఆ తిథి నాడు నేను లింగరూపం ధరించాను కనుక ఈ దినమునకు ఈ రోజు నుంచి శివరాత్రి అని పేరు వస్తుంది అన్నాడు. దినమే తత్పుణ్యం భవిష్యతి మహత్తరం శివరాత్రి రితిఖ్యాత తిథిరేష మమ ప్రియ. మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి తిథితో కూడినటువంటి అర్ధరాత్రి పూట నేను ఒక మహాస్తంభరూపం ధరించాను, అగ్నిస్తంభరూపం. ఈ తిథి ఈరోజు నుంచి మహాశివరాత్రి అని పిలువబడుగాక. ప్రతి మాసంలో కూడా ఈ చతుర్దశితో కూడిన రాత్రి మాస శివరాత్రిగా ప్రసిద్ధికెక్కుగాక. ఈ మాస శివరాత్రులు నేను లింగరూపం ధరించిన మహాశివరాత్రి నాకు అత్యంత ప్రీతిపాత్రమైన తిథులు. ఈనాడు నేను లింగరూపం ధరించాను గనక ఈ లింగాన్ని పూజించిన వ్యక్తి సృష్టి స్థితి లయములు చెయ్యగలిగేంత గొప్పవాడు అవుతాడు. వాడు అంటే వాడు త్రిమూర్తి ఆత్మకుడు అవుతాడు. శివరాత్రి నాడు నా లింగమును భక్తితో అభిషేకించి పూజించిన వాడు, అది కూడా సరిగ్గా అర్ధరాత్రి 12 కదా ఆయన లింగరూపం ధరించాడు. కాబట్టి ఇది లింగోద్భవ కాలం అని పిలువబడుతుంది. లింగోద్భవ కాలములో నా లింగమును భక్తితో శ్రద్ధతో పూజించిన అభిషేకించిన వాడికి త్రిమూర్తులలో ఉన్న శక్తులు ఇస్తాను. సుస్పష్టంగా చెప్పాడు ఆయన, కుర్యాత్తు జగత కృత్యం స్థితి సర్గాధికం పుమాన్. నన్ను అభిషేకించిన వాడు ఎవడైనా సరే సృష్టి స్థితిలయములు చేసే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎంత శక్తివంతులో అంత శక్తివంతులు అవుతారు. ఈ శివరాత్రి నాడు ఏ జీవి అయినా సూర్యోదయానికి ముందు లేచి తలారా స్నానం చేయాలి. జన్మానికి ఒక శివరాత్రి అని సంవత్సరానికి ఒకరోజు నాకు ప్రీతిపాత్రంగా శివరాత్రి నాడు శిరస్నానం చెయ్యండి. ఆరోగ్యం సహకరిస్తే అన్నాడు. మళ్ళీ శివుడు చాలా కరుణాస్వరూపుడు, కొంచెం ఆరోగ్యం సహకరించిన వాళ్ళంతా తలకి స్నానం చేయాలి. స్త్రీ అయినా పురుషుడైనా నపుంసకుడైనా తలారా స్నానం చేయాలి. అది కూడా సూర్యోదయమునకు ముందే, సూర్యుడు కొంచెం ఎర్రబడే సమయానికి స్నానం పూర్తయిపోవాలట. ఒక్క శివరాత్రి నాడైనా తెల్లవారుజాము లేచి స్నానం చేయకపోతే ఎలాగండి? సరిగ్గా సూర్యుడు ఎర్రగా ఉదయిస్తున్న సమయానికి శివుణ్ణి తలుచుకుని సంధ్యావందనం చేసి అర్ఘ్యమిస్తే వాడు మహాత్ముడు అవుతాడు, వాడి సకల పాపాలు నశిస్తాయి. అది నాకు అత్యంత ప్రీతి. అలా స్నానం చేసి ఉపవాసం ఉండాలి. ఇంద్రియ నిగ్రహంతో నియమనిష్టలతో యథాశక్తిగా శక్తి వంచన లేకుండా నన్ను ఆరాధించండి. మీకు దొరికిన పువ్వులతో, మీకు దొరికినటువంటి సామగ్రితో, మీకు దొరికిన అభిషేక ద్రవ్యాలతో నన్ను అభిషేకించి పూజించండి. ఒక్క చంపకం కేతకం నాకు ఇవ్వకండి. ఇలా శివరాత్రి నాడు నన్ను అర్చిస్తే ఒక సంవత్సర కాలం ఏకధాటిన నన్ను పూజించిన మహాఫలితం వస్తుంది అన్నాడు. ఒక సంవత్సర కాలం ఏకధాటిన పూజించలేమండి, రోజు అంతంత అభిషేకాలు ఎక్కడ చేస్తాం? శివరాత్రి నాడు చేసిన అభిషేకాలు రోజు చేయలేము. అలా సంవత్సరమంతా అభిషేకాలు పూజలు చేయటం వల్ల వచ్చే మహాఫలితం ఒక్క శివరాత్రి నాడు నన్ను అర్చిస్తే మీకు కలుగుతుంది. చంద్రుడు ఉదయిస్తే సముద్రుడు పొంగుతాడు. శివరాత్రి రాగానే నా ధర్మం అంటే శివధర్మం, శివశక్తి లోకంలో విజృంభిస్తుంది. అందుకే ఆ సమయంలో చేసే పూజలు అనంత ఫలితాలు ఇస్తాయి. శివరాత్రి నాడు నా ఆలయంలో లింగాన్ని ప్రతిష్ఠించినా లేక ఉత్సవాలు చేసినా అభిషేకాలు చేసినా సమస్త మంగళాలు కలుగుతాయి. చెప్పాడు మామకో మంగళాయన అన్నాడు. సమస్త శుభమంగళములు ప్రసాదిస్తాను. నాకు ఆర్ద్రా నక్షత్రం అంటే చాలా ఇష్టం. ఆర్ద్రా నక్షత్రయుక్తమైన మార్గశీర్ష పూర్ణిమ నాడు నేను కనబడకుండా స్తంభాకారం ధరించి మాఘ పూర్ణిమ నాటికి అగ్నిస్తంభ రూపం, మాఘ చతుర్దశి నాటికి అగ్నిస్తంభ రూపంలోకి వచ్చాను. అందుకే నాకు బాగా ఇష్టమైనవి రెండు తిథులు, ఒకటి మార్గశీర్ష పూర్ణిమ, రెండు మాఘమాసంలో కృష్ణపక్షంలో రాత్రి కలిగిన చతుర్దశి. ఈ కాలములలో నా పూజ చాలా గొప్పది. అందున మార్గశీర్ష మాసంలో ఆర్ద్రా నక్షత్రం ఉన్నప్పుడైతే ఆనాడు నన్ను పూజించిన వాడికి నేను అనంత ఫలితం ఇస్తాను. ఇంతెందుకు ఆయన చెప్పాడు ఏమన్నా తెలుసా? ఆర్ద్రాయాం మార్గశీరిషేతు యఃపశ్యేన్ మాముమాసఖం మద్దేరమపి వాలింగం స గుహాదపి మే ప్రియః. నాకు ఈ ప్రపంచంలో కుమారస్వామి కంటే ఇష్టమైన వాడు ఎవడూ లేడు. కానీ మార్గశీర్షంలో ఆర్ద్ర నక్షత్రం నాడు అమ్మవారితో పాటు ఉన్న నా విగ్రహాన్ని కానీ, అంటే శివపార్వతుల యొక్క విగ్రహం కానీ, లేదా లింగమును కానీ భక్తితో యథాశక్తిగా అర్చన చేస్తే సహా అలా అర్చన చేసిన వాడు గుహాత్తపి అంటే కుమారస్వామి కంటే మే నాకు ప్రియ ఇష్టుడు, నాకు కుమారస్వామి కంటే ఎక్కువ ఇష్టమైన వాడు అవుతాడు. అందుకని ఎప్పుడన్నా మీకు మార్గశీర్షం వచ్చినప్పుడు రాబోతుంది కదా, ఇంకెంతకాలం ఉంటే, ఎప్పుడే శ్రావణం వెళ్ళిపోయింది, ఆ తర్వాత భాద్రపదం, ఆశీజం, కార్తీకం, మార్గశీర్షం, కేవలం ఇంకా 4 నెలల్లో వస్తుంది. ఆ మార్గశీర్షంలో ఆర్ద్ర నక్షత్రం వచ్చిన రోజున శివలింగాన్ని పూజించండి. లింగ పూజ ఎక్కువ మంచిది అన్నాడు ఆయన. లింగాన్ని పూజించలేని వాడు ఇంట్లో పార్వతీ పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడుగా ఉన్న విగ్రహాన్నైనా పెట్టుకుని నన్ను పూజిస్తే ఆ రోజు చేసిన పూజ వల్ల వాడు నాకు కుమారస్వామి కంటే కూడా ఇష్టుడవుతాడు. ఆ శుభదినం నాడు నన్ను శివాలయానికి వచ్చి దర్శనం చేసుకున్నంత మాత్రం చేతనే మహాఫలం లభిస్తుంది. పూజ కూడా చెక్కలేదట, అలం దర్శన మాత్రేణ ఫలం తస్మిన్ దినే శుభే. ఆ రోజు నా దర్శనం అనంత ఫలితమిస్తుంది. కేవలం దర్శనం చాలు, ఇంకా అభ్యర్చనం చేదధికం ఫలం వాచాం అగోచరం. ఇక దర్శనమే ఎంత ఫలితమిస్తే, అర్చన చేస్తేనో భక్తితో అర్చన, మళ్ళీ అది కూడా అభ్యర్చనము అని అడుగని అర్చన, మళ్ళా అభ్యర్చనం అంటే శ్రద్ధతో చేసే పూజ. ఆనాడు అంటే మార్గశీర్ష మాసంలో ఆర్ద్ర నక్షత్రం నాడు అత్యంత శ్రద్ధతో నన్ను పూజించిన వాడికి వచ్చే ఫలం మాటలతో వర్ణించలేం, దృష్టితో చూడలేం. వాచాం అగోచరం, వాక్కులకి దొరకదు, దృష్టికి దొరకదు. అంత మహాఫలితం ఇస్తాను, అనంత ఫలితం ఇస్తాను నేను, నాకు అంత ఇష్టం. ఇక ఇది పక్కన పెడితే మాఘమాసంలో వచ్చే రాత్రి చతుర్దశి ఉన్నటువంటి తిథి ఉన్నది, అది ఇక అంతా ఇంత అని చెప్పడానికి వీలు కానంత పరమ పవిత్రమైన తిథి అది శివరాత్రి. ఆ మహాశివరాత్రి రణరంగంలో మీ యుద్ధం ఆపడానికి నేను ఆవిర్భవించాను. ఆ అర్ధరాత్రి 12 గంటలే లింగోద్భవ కాలం. ఆ లింగోద్భవ కాలంలో శివశివ శివశివ అన్నంతవాడు అన్నంత మాత్రం చేత, శివశివ శివశివ అన్నంత మాత్రం చేతనే వాడు నాతో సమానుడవుతాడు, నాలో కలిసిపోతాడు. ఆనాడు చేసే ఉపవాసం, ఆనాడు చేసే జాగరణ, ఆనాడు చేసే నామస్మరణం, ఆనాడు విన్న శివకథ అనంత ఫలితాలు ఇస్తాయి. ఇంకా ఈ స్థానం ఉంది, లింగస్థానమని ప్రసిద్ధికెక్కుతుంది. ఇక్కడ నేను లింగాకారం ధరించాను. ఇది మానవులకి భోగము మోక్షము రెండూ ఇస్తుంది. ఆద్యంతములు లేని ఈ స్తంభం మానవులు కలియుగంలో చూడలేరు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం, శివుడు లింగరూపం ధరించినప్పుడు ఆది అంతం లేవు, అంత పెద్దది. ఇంత పెద్ద లింగాన్ని ఏం చూడగలుగుతారు మానవులు, ఎలా పూజిస్తారు? అందుకని నేను అగ్నిని కాస్త చల్లారిపోయి శిలాలింగంగా మారిపోతాను, చిన్న లింగంగా మానవులకి పనికొచ్చేటటువంటి దర్శనమిచ్చే లింగంగా మారతాను. ఈ లింగం సూక్ష్మమైపోతుంది, సుస్పష్టంగా చెప్పేశాడు ఆయన. ఇది మానవులు పూజించడానికి పనికొచ్చే లింగం అవుతుంది. నేను అరుణవర్ణంలో నిప్పు రంగులు పుట్టడం వల్ల ఈ కొండకి అరుణాచలమిత్యేవ తదిదం ఖ్యాతిమేష్యతి. ఈరోజు నుంచి ఇది అరుణాచలము అని ప్రసిద్ధికెక్కుతుంది. అనలాచల సంకాశం యదిదం లింగముత్తితం అరుణాచలమిత్యేవ తదిదం ఖ్యాతిం ఏష్యతి. అగ్నిస్తంభ రూపంలో నేను పుట్టి ఇక్కడ మళ్ళీ యథాస్థానంగా అంటే మామూలు లింగంగా శిలాలింగంగా మారిన ఈ దివ్యస్థలం అరుణాచలం అని ప్రసిద్ధికెక్కుతుంది. ఈ అరుణాచలం అత్యంత పవిత్ర స్థలం, ఇక్కడ తీర్థం ఏర్పడుతుంది అంటే గొప్ప పుణ్యస్థలంగా ప్రసిద్ధికెక్కుతుంది. మహాత్ములు ఇక్కడికి వస్తారు. ఇక్కడ జంతువులు వాసేన నివసించిన మరణేనచ మరణించిన మానవులకు మోక్షం వస్తుంది. ముక్తిరప్యత్ర జంతూనాం వాసేన మరణేనచ అని 22వ శ్లోకములో సుస్పష్టంగా శివుడు చెప్పాడు. ఈ అరుణాచలంలో శాశ్వతంగా నివసించిన మరణించిన ఇంచుమించు కాశీలో వచ్చినంత ఫలితం ఇస్తాను, వారికి కూడా మోక్షం ఇస్తాను. అంటే అర్థం ఏమిటి? అక్కడ నివసించి మరణించిన వాడికి రాబోయే జన్మలో కాశీలో మరణించే యోగం వస్తుంది, తద్వారా ముక్తి వస్తుంది. ఇక్కడ రథోత్సవాలు ఇవి జరుగుతాయి, జనులు ఇక్కడ నివసిస్తారు. కలియుగంలో ఇక్కడ దానం హోమం జపం కోటి రెట్లు ఫలం ఇస్తుంది. ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేసిన వాళ్ళకి సకల శుభాలు ఇస్తాను. ఆరోగ్యం ఉన్నవాళ్ళు చెప్పులు లేకుండా నడవండి, కానీ అనారోగ్యవంతులు చెప్పులతో నడిచినా ఫలితం ఇస్తానన్నాడు. అందుకే ఇప్పుడు చాలామంది చెప్పులతో నడుస్తున్నారు. ఈ మధ్యన ఎవడో పిచ్చాడు, ఏమండి చెప్పులతో నడుస్తావు అని పాపం అని కింద కామెంట్ పెట్టాడు. ఆ అన్నవాడికి పాపం ఎందుకో తెలుసా? పాపం చెప్పులతో నడిచిన వాడికి షుగర్ పేషెంట్. ఇట షుగర్ పేషెంట్ అక్కడ కాలికి చెప్పులు లేకుండా నడిస్తే ఏ ముళ్ళన్నా గుచ్చుకుంటే రాయి తగిలితే చచ్చిపోతాడు వాడు, అవునా? అందుకే శివుడు అనారోగ్యవంతులు ఎలా ప్రదక్షిణ చేసినా భక్తి ముఖ్యం అన్నాడు. అక్కడ మనం తొందరపడిపోయి ఎవరిని పడితే వాడిని తిట్టకూడదండి. పాప ఎవరో ఒక ఆయన చెప్పులతో తిరుగుతూ ఉంటే ఆ చెప్పులతో తిరుగుతున్నాయనికి వెనకాతల రే నువ్వు చెప్పులతో అరుణాచలం చుట్టూ తిరిగేవరో మహాపాపం అని కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్ పెట్టిన వాడికి మహాపాపం వస్తుంది. శివుడికి తెలియదు ఏంటి ఎవడు ఎటువంటి వాడు. వాహనంలో కూడా తిరగమన్నాడు శివుడు ఓపిక లేని వాడికి. ఒక ఆయన ఉన్నాడు ముసలాయన, నడు నొప్పి పాపం ఆరోగ్యం బాగాలేదు, అటువంటి వాడు ప్రదక్షిణ చేయాలి. కారులో ప్రదక్షిణ చేసినా పర్వాలేదు, ఇంట్లో కూర్చొని బేరమని అడవడం కంటే కారులో వెళ్ళినా పర్వాలేదు. ఆరోగ్యం సహకరించిన వాడికి ఎన్నో అమెండ్మెంట్లు ఇచ్చాడండి శివుడు, అనేక రకాల వెసులుబాట్లు ఇచ్చాడు శివుడు. అవ్యాజ కరుణామూర్తి, అన్నీ బాగుంటే మనం అలాగ చేయకూడదా పని, అవునా? కాళ్ళు పనిచేయవు. ఇప్పుడున్న మార్గాలన్నీ కూడా మనుషులు కలుషితం చేశారు. ఆటోలు వాళ్ళు తిరుగుతున్నారు, ఇంకెవరో తిరుగుతారు. కారులోంచి ఊడిపోయినటువంటి టైరు మొక్కలు కొన్ని చోట్ల, మేకులు కొన్ని చోట్ల ఉంటున్నాయి, అవి కాళ్ళలో గుచ్చుకుంటాయి కనుక అటువంటి చోట అవకాశం ఉన్న చోట చెప్పులు వేసుకున్నా తప్పులేదు. అసలు దేవుడి దర్శనం చేయకుండా ప్రదక్షిణ చేయకుండా ఊరుకునే కంటే ఆరోగ్యం సహకరించని వాడు ఏ ఆటోయో కారులోనో లేక కాస్త బూట్లు వేసుకునో ప్రదక్షిణ చేయండి. ఏం పర్వాలేదు, నేను చెప్పాను మీరు చేయండి, మొహమాట లేకుండా చేయండి, ఎవడన్నా చెప్తే చెప్పండి పర్వాలేదు. శివుడు అవ్యాజకరణ గురించి ఆయనకి లేని నీకెందుకయ్యా బాధ అని అడగండి. పరమాత్ముడికి చెప్పు కలుగుతూ రాశాడు తిన్నాడు. భక్తి కలిగితే, భక్తి లేని వాడిని నా పని చేయమని అనను. మనకి భక్తి ఉంది కానీ ఓపిక లేదు, మనకి భక్తి ఉంది కాళ్ళు సహకరించవు, అప్పుడేం చేయాలి? దానికి ఏదో ఒక మార్గాన్ని పరమాత్మ ఇచ్చాడు. మొత్తం మీద ఆ ప్రదక్షిణ చేసిన వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయి. ఇది క్షేత్రాలలో కాశీ తర్వాత గొప్ప క్షేత్రం అవుతుంది. ఇక్కడ నన్ను స్మరించినంత మాత్రం చేతనే మానవులకి మోక్షం ఇస్తాను. ఇది అతి సుందరం, యోగులకు నిలయం. రహస్య రూపంలో ఈ పర్వతంలో అనేక కోట్ల మంది యోగులు ఉంటారన్నాడు ఆయన. ఏం అద్భుతమైన స్థలం అండి అది, భగవంతుడు నివసించిన స్థలం. రమణ మహర్షి లాంటి వాళ్ళు మాటలు అక్కడ ఉన్నారంటే ఆయన స్కందుని యొక్క అవతారం అంటారు పెద్దలు. మేము చూసే అవకాశం మాకు లేదు, ఆయన అవతారం చాలించేటట్టుగా మేము పుట్టేమో లేదు కూడా మాకు తెలియదు. నా అదృష్టం నేను మాత్రం ప్రత్యక్ష దైవం, నడిచే దైవం పరమాచార్యుని చూశాను, అదొక్కటి నా అదృష్టం. ఆయనతో మాట్లాడగలిగా, అది మా నాన్నగారి యొక్క అనుగ్రహం. అది మా నాన్నగారు ఆయనకి బాగా ఆత్మీయ శిష్యులు అవడం వల్ల, నాన్నగారి పాండిత్యం అంటే ఆయనకి ఇష్టం అవడం వల్ల, సంస్కృతంలో ఎడతెరపు లేని కావ్యాలు నాన్నగారు రాయడం వల్ల ఆ భాగ్యం నాకు దక్కింది. పీఠాధిపతులంతా సంస్కృతంలో మాట్లాడేవాళ్ళు అంటే చాలా ఇష్టపడతారు. సంస్కృతంలో కవిత్వం చెప్పేవాళ్ళు అంటే ఇష్టపడతారు, అవధానులు అంటే ఇష్టపడతారు, పురాణాలు చెప్పేవాళ్ళు అంటే ఇష్టపడతారు. ఎందుకంటే ధర్మం వీళ్ళ ద్వారా వెళుతుంది కనుక. ఇదంతా పక్కన పెడితే ఆ ప్రాంతం చాలా గొప్పదవుతుంది. యోగులు అక్కడ అదృశ్య రూపంలో నివసిస్తారని స్వయంగా చెప్పాడు. ఇక్కడ లింగ రూపంలో నేను మొట్టమొదట ఆవిర్భవించాను, చిన్న లింగంగా మారాను. ఈ లింగమును ఆ పూజించిన వాళ్ళకి వరసగా ఏమిస్తాను? సాలోక్యం చైవ సామీప్యం సారూప్యం సార్ష్ణిరేవచ సాయుజ్యమితి పంచైతే క్రియాదీనాం ఫలం మతం. ఐదు అనుగ్రహములు ఇస్తున్నానన్నాడు ఆయన. అరుణాచలము వచ్చిన అరుణాచలేశ్వర లింగములు దర్శనము చేసుకున్న వారికి ఐదు మహామోక్షాలు ఇస్తాను. అందులో ఒకటి సాలోక్యం, కైలాసంలో ఉండి శివుణ్ణి చూడడం. స ఆలోక్యం, సాలోక్యం కైలాసానికి వెళ్ళి శివుడి సన్నిధానానికి కొంచెం దూరంగా ఉండి, ఇక్కడ నేను స్టేజ్ మీద కూర్చుంటే లాస్ట్లో కూర్చున్న వాడు కూడా నేను నన్ను చూడటల్లా, అలా శివుడిని చూడడం సాలోక్యం. రెండవది సామీప్యం, మరీ దగ్గరగా ఉండడం అన్నమాట. ఇలా ముందున్న వాళ్ళకి బాగా కనబడతారు కదా, శివుడికి దగ్గరగా కూర్చుని మా శివుడో మా శివుడో అని చూడవచ్చు. అలాగే స్వస్తి అనగానే ముందున్నవాడు పరిగెత్తుకొచ్చి దండం పెట్టచ్చు. అలా శివుడికి సమీపముగా ఉంటే సామీప్యం అంటారు. సాలోక్యం కేవలం చూడడం, దూరం నుంచి కైలాసంలో శివుణ్ణి చూడడం సాలోక్యం. దగ్గరగా ఉంటే అది సామీప్యము, సమీపస్య భావ సామీప్యం. ఇంకా మూడోది సారూప్యం, రూపము అంటే ఆకారం. స రూప తస్య భావ సారూప్యం అంటే శివుడు ఏ రూపంతో ఉంటాడో ఆ రూపం ఇస్తాడు కొంతకాలానికి. భక్తితో అరుణాచలేశ్వరుణ్ణి కీర్తించినా దర్శనం చేసినా అటువంటి వాళ్ళకి కొంతకాలం పోయాక అచ్చం తాను ఎలా ఉంటాడో అటువంటి రూపం ఇస్తాడు. ఆ వ్యక్తి శివుడిలా కనబడతాడు, శివుడు కాదు శివుడి వలే అనిపిస్తాడు అన్నమాట మనకి. ఆ శివరూపం పొందడానికి సారూప్యము అని పేరు. తర్వాత నాలుగోది సారిష్ణి, అంటే ఏంటనమాట, అచ్చం శివుడికి ఎంత శక్తి ఉందో అంత శక్తి వస్తుంది. శివుడికి ఎన్నో శక్తులు ఉన్నాయి, ఆ శివుడికి ఉన్న శక్తులు మనకు కూడా ఇంచుమించుగా వస్తాయి. శివుడి పక్కన ఉన్న జయుడు, విజయుడు, ఈ చండీశ్వరుడు, ఇలాంటి వాళ్ళు శివుడు చేసే పనులు చాలా వరకు వాళ్ళు చేస్తారు. వాళ్ళు శూలం పట్టుకుంటారు, వాళ్ళు శివుడిలాగే తిరగలరు, ఏ లోకానికైనా పెడతారు. శివశక్తిని మనకి ప్రసాదిస్తాడట, శివునితో సమానమైన శక్తి ఇస్తాడు. సమానమైన శక్తి అంటే ఇంచుమించు, ఆయన సంపూర్ణ శక్తివంతుడు. ఆ శక్తి ఎలాగో రాదు, ఆయన శక్తుల వంటి శక్తులు వస్తాయి. ఆఖరిది ఐదో ఇది సాయుధ్యం. ఇంకెక్కడ రూపం లేదు, దూరంగా ఉండడం లేదు, ఆయన శక్తి వంటి శక్తి పొందడం లేదు, దగ్గరగా ఉండడం లేదు, ఏమీ లేవు, శివుడిలోనే కలిసిపోవడం. సముద్రంలో చెంబుండీలు కలిగితే ఇక చెంబుండీలు కనబడతాయా, సముద్రం అయిపోతాయి. ఈ వ్యక్తి శివుడిలో లీనమైపోతాడు, దాంతో శివుడే అయిపోతాడు, దానికి సాయుధ్యం. ఈ ఐదు విధములైన కర్మ ఫలితములు వారి వారి భక్తిని బట్టి, ప్రదక్షిణలను బట్టి, స్మరణను బట్టి, శ్రద్ధను బట్టి వారికి ఇస్తాను. మీరు కూడా ఈ ఆలయాల్లో అర్చన చెయ్యండి, శివుడు బ్రహ్మ విష్ణువులకి చెప్పి. ఇంతవరకు వాళ్ళిద్దరు యుద్ధంలో కొందరు చచ్చిపోయారు అక్కడ. ఇందాక ప్రారంభంలో చెప్పానుగా మీకు, బ్రహ్మగారు విష్ణువు గారు వేసిన అస్త్రాల మధ్యలో కొంతమంది దేవతలు చేరి చచ్చిపోయారు పాపం, చూడ్డానికి చచ్చిపోయారు పాపం. అలాంటి వాళ్ళని ఏం చేశాట, తన అమృత దృష్టితో బతికించాడు. అలా చూశాడు శివుడు, దాంతో చచ్చిపోయిన వాళ్ళంతా బతికారు, యథాతథంగా బతికించాడు. బ్రతికించి ఇప్పుడు మళ్ళీ బ్రహ్మ విష్ణువులకేసి తిరిగాడు, నాయనలారా మనమంతా ఒకటే, నాలోంచి బయటికి రావటం వల్ల మీరు ప్రస్తుతానికి వేరే రూపాలని, నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకున్నారు, ఇదే కాలప్రభావం అంటే, ఇదే నా మాయ అంటే, నేను ముందు స్తంభ రూపంతో ఆ తర్వాత ఇదిగో ఈ ఆకారంతో, అది 10 చేతులతో 5 తలలతో చంద్రరేఖతో అలంకారాలతో దర్శనమిచ్చాను. ఒకటి స్తంభం అంటే లింగరూపం, మరొకటి సాక్షాద్రూపం. ఈ రెండింటిలో నాకు లింగమే ఇష్టమని చెప్పాడు ఆయన. నాకు 2 రూపాలు ఉన్నాయి, ఒకటి ఆకారం, ఒకటి లింగం. ఈ రెండింటిలో ఆకారం కంటే లింగం గొప్పది. ఆకారం ఉన్న ఆలయాలు కొన్ని ఉంటాయట, నటరాజ ఆలయం అని, లేక శివపార్వతులు అర్ధనాదీశ్వరులుగా ఉన్న ఆలయమని, లేదా శివపార్వతులు పక్కపక్కన కూర్చున్న ఆలయాలని కొందరు నిర్మాణం చేస్తారు. ఆ ఆలయాలలో కూడా నా లింగం ఒకటి లేకపోతే ఆలయం సంపూర్ణ ఆలయం కాదు, అక్కడ చేసే పూజలు సంపూర్ణంగా ఫలించవు. కాబట్టి నాకు లింగమే ఎక్కువ ఇష్టం, లింగం నిర్గుణ పరబ్రహ్మం. అలాగని ఆకారంతో ఉంది గనక సగుణ బ్రహ్మం, ఇటు సగుణం నిర్గుణం రెండూ కూడా నేనే. ఈ రహస్యతత్వం చెప్పడానికే మీ ఇద్దరికీ మధ్యలో యుద్ధం జరిగింది. నేనే ఈశ్వరుణ్ణి, నేనే సర్వాంతర్యామిని, మహాశక్తివంతుణ్ణి, సర్వవ్యాపకుణ్ణి, అనాత్మని, ఆత్మని. చివరికి వీరంతా ప్రళయకాలంలో నాలో లీనమైపోతారు. బ్రహ్మగా, విష్ణువుగా, రుద్రుడిగా, ఈశ్వరుడిగా, సదాశివుడిగా 5 రూపములతో పంచకృత్యములు చేస్తాను. ఆ పంచకృత్యములే నా పంచ శిరస్సులు, 5 శిరస్సులుగా మరే నాకు. 5 శిరస్సులు శివుడికి ఎందుకున్నాయని చాలామందికి అనుమానం. సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము. అందులో తత్పురుషము అనే ముఖము ద్వారా బ్రహ్మగా మారి సృష్టి చేస్తున్నాడు ఆయన. అఘోరము అనే ముఖము ద్వారా పోషణ చేస్తున్నాడు, విష్ణు రూపంలో తద్వారా పోషణ చేస్తున్నాడు. సద్యోజాతం అనే ముఖం ద్వారా ఏం చేస్తున్నాడు, సంహారం చేస్తున్నాడు. అఘోరం అనేటటువంటి ముఖం ఉన్నది దక్షిణ ముఖం, దీంతో తిరోధానం కనబడకుండా చేసి పైకి పట్టుకుపోతున్నాడు. ఇక పంచమ ముఖం ఉన్నదే కంవ్యాప్తి తేజో ముఖం అన్నారు, ఈశానము అని కూడా దాన్ని పిలుస్తారు. ఆకాశమంతా వ్యాపించి ఉంటుంది ఆ పవిత్ర శిరస్సు, దానితోటి మళ్ళీ వాడికి జన్మ లేకుండా అనుగ్రహం ఇస్తాడు. ఈ పంచకృత్యములు పంచశిరస్సులతో చేస్తూ ఉంటాను. ఈ పంచశిరస్సుల నుంచి బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు అనే 5 రూపములతో ఉండేది నేను. అంటే మీరంతా నేను, నేనే మీరు. నేనే ఈ నిరాకార స్తంభ రూపంలో ఉన్నాను. ఈ స్తంభం గుండ్రంగా నా లింగములే కనబడుతున్నది కనుక ఇదే శివలింగం అని పిలువబడుతుంది. లింగం భవేదిదం, ఇది ఈ రోజు నుంచి శివలింగం అని పిలువబడుతుంది. దీనిని మీరు అర్చించండి, అందరి చేత అర్చింపచేయించండి. ఈ మహాలింగం ఎక్కడుంటే అక్కడనే ఉంటాను, ప్రతిష్ట అయినా అవ్వకపోయినా లింగంలోనే ఉంటా. ప్రతిష్ట అయిన చోట నా శక్తి అనంతం, ప్రతిష్ట లేని చోట కొంచెం స్వల్ప శక్తితో ఉంటుంది. అని చేత మొత్తం మీద లింగం ఉంటే అక్కడ ఎంతో కొంత శక్తి ఉంటుందని చెప్పాడు ఆయన. అది ఇప్పుడు ఆలయాల్లో మంత్రశాస్త్ర ప్రకారంగా యంత్రం పెట్టి ప్రతిష్ఠించారు కాబట్టి ఇక్కడ శక్తి ఎక్కువ ఉంటుంది. ఈ ఆలయాలు లేకుండా ఇళ్లలో పెట్టు చేసే లింగాల్లో కొంత స్వల్పశక్తి ఉంటుంది. ఇక్కడున్నంత శక్తి ఇంట్లో ఉంటే ప్రమాదం కనుక అక్కడ తక్కువ రూపంలో ఉంటాను. మొత్తం మీద లింగములో నా శక్తి ఉంటుంది. ఒక్క లింగాన్ని జీవితంలో ప్రతిష్ఠించిన వాడికి సారూప్యం ఇస్తాను. రెండు లింగాలు ప్రతిష్ఠిస్తే శ్రద్ధతో మోక్షమిస్తాను. ఎక్కడున్నా లింగం లేని మూర్తి అంటే లింగం లేని విగ్రహం, కేవలం కొన్ని చోట్ల విగ్రహమే పెడతారే, ఆ విగ్రహం అప్రధానం, అది క్షేత్రం కాదు. కాబట్టి అన్నిటికంటే గొప్పది లింగము. లింగార్చన చెయ్యనటువంటి వాడు ఎన్ని చేసినా వ్యర్థమైపోతాయి అని పలికి, ఇప్పుడు మీ ఇద్దరిని కూర్చోబెట్టాను. మీ ఇద్దరిలో ఒకడేమో సృష్టి కార్యం చేస్తున్నాడు బ్రహ్మ, ఇంకొక ఆయన పోషిస్తున్నాడు. ఈ శక్తి శాశ్వతంగా మీకు ఇవ్వాలి కదా, కాబట్టి నా మంత్రాన్ని మీకు అనుష్ఠానంగా ఇస్తాను. ఎంత గొప్పవాడైనా ఎంత పరమాత్మ అయినా జీవితంలో ఒక్కసారి గురువును ఆశ్రయించాలట. గురువుపదేశం లేనివాడు, గురువు దగ్గర మంత్రాన్ని పొందనివాడు ఎంత గొప్పవాడైనా వ్యర్థం. ఇక్కడ చెప్పిన వాటిని తెలుసుకోవాలి. ఆఖరికి బ్రహ్మైనా విష్ణువైనా గురువుని ఆశ్రయించి గురువు ద్వారా మంత్రోపదేశం పొంది అనుష్ఠానం చేసి తపస్సు చెయ్యకపోతే అది వ్యర్థం అవుతుంది. అందుకే కొన్ని చోట్ల శివుడు విష్ణువు దగ్గర మంత్రం పొంది తపస్సు చేసినట్టు ఉంటుంది. అంటే అంత పరమాత్ముడు కూడా మంత్రానుష్ఠానం పొందాలి చెయ్యాలి అని చెప్పడానికి పనిచేశాడు. అలాగే కాశీలో విష్ణువు 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. బ్రహ్మగారు అలాగే కొన్నాళ్ళు మంత్రోపదేశం పొంది ఆ మంత్రానుష్ఠానం చేసి తపస్సు చేశాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వంటి వారు కూడా గురువులను ఆశ్రయించి మంత్రమును పొంది తద్వారా తరించారంటే, ఇక మానవులమైన మనం ఏదో ఒక గురువుని పట్టుకోకుండా గురువు ద్వారా మంత్రోపదేశం పొందకుండా ఎప్పటికీ తరిస్తాము. అందుకే పురాణములన్నీ గురోరన్యన్న విద్యతే, గురువు కంటే అన్యదేవత లేదు, గురువు లేనినాడు ఎంత గొప్పవాడైనా తరించడని చెప్పేశారు. గురువు లేకపోతే భూమి మీద పుట్టాక దేవుడు కూడా తరించట. అందులో ముఖ్యంగా కలియుగంలో ప్రతి వ్యక్తి సద్గురువుని ఆశ్రయించి గురువు పాదాలు కడిగి గురువు పాదాల కింద ఉన్న ధూళిని నెత్తిమీద వేసుకోవాలి. అందుకని టెక్నిక్గా భజగోవిందంలో 30 గేయములు రాశాడు శంకరులు వారు. ఆఖరణ 31వది మనకు ఒక బోధ చేశాడు. ఏమని, ఒరే నాయన, గోవింద 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 అని గోవిందుని భజంతరా, భజ గోవిందం అంటే గోవిందుని సేవించుము, భజ అంటే సేవాయాం, అలా సేవించు. ఇంత సేవ నీకు రావాలంటే నీకు ఒకటే మార్గం, ఏమిటది, గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాత్ భవముక్త. గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాత్ భవముక్త. సేంద్రియ మానస నియమాదేవం, సేంద్రియ మానస నియమాదేవం, ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం అన్నాడు. గురువు పాద పద్మములను అత్యంత భక్తితో విశ్వాసంతో ఈ గురువుని పట్టుకుంటే నేను తరిస్తాననే నమ్మకంతో పట్టుకో, ఆయన ఏం చెబితే తెలియ, అటువంటి వాడు గురుభక్తుడు. సంసారాత్, ఈ భయంకరమైన సంసారం అనే సముద్రము నుండి అచిరాత్ చాలా తొందరగా భవముక్త, భవముక్తి పొందుతాడు. సంసార బంధాలు విడిచిపెట్టి శాశ్వత కైవల్యం పొందుతాడు. హృదయంలో ఉన్న దేవుణ్ణి, మనస్సులో ఉన్న పరమాత్మని దర్శనం చేసుకుంటాడు. దేవుడు నీ హృదయంలోనే కనపడతాడు, గురుకటాక్షం ఉంటే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నీకు సమస్త శుభాలు ఇస్తాడని చెప్పాడు ఆయన. అందుకనే ఇప్పుడు నేను గురువునై మీకు ఇప్పుడు మంత్రాన్ని అనుష్ఠానంగా ఇస్తానన్నాడు పరమాత్మ. ఆ అద్భుతమైన ఘట్టం విని తీరాలి. మళ్ళీ రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.